ఎలా చెప్పాడంటే, అలాగని భస్మరుద్రాక్షలు కూడదని కదా, భక్తి తెచ్చుకో, అదే చెప్పడం అన్నమాట భక్తి, ఆ ఏడుపు. అంతేకాదు ఇంకో చోట అంటాడు, బసవ వచనాల్లో మీకు చూపిస్తున్నాను, ద్వైతమని అద్వైతమని వాదనలతో వృధా చేసుకుంటారు. ఎందుకయ్యా, శివభక్తికి నీ మనస్సు లక్కలా కరగకపోయినప్పుడు ఈ వాదనలతో ప్రయోజనం ఏమిందన్నారు ఇక్కడ. కనుకనే ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా అన్నారు జాగ్రత్త స్వామి. ఎందుకు ద్వైత పండితులు అద్వైత పండితులు కలిసి జుట్టు జుట్టు ఓడబెట్టుకోవడానికి తప్ప ఏం ప్రయోజనం ఉంది? కనుక అహంకార మమకు వాదనలు విడిచిపెట్టి భక్తికి లక్కలా కరిగిపోవాలయ్యా. కనుక బసవుడు శివభక్తి ఎలా ఉందో చూడండి. అందుకే నాకు భక్తి ప్రధానం, భక్తికి ఆచార్యుడు బసవుడు, అందుకు ఆయన్నే నేను గురువుగా స్వీకరిస్తున్నాను. భక్తితో ఏదైనా సాధించవచ్చు అనడానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, చెప్తున్నాను వినండి. కడగి కన్నపొడీసు కాలదన్నుట కంటి, జడలతో గండూష జలములుమియుట కంటి. నా కళ్ళకు కనబడుతోంది, అదిగో కన్నప్ప అని కాలుతో తంతున్నాడు. శివుడికి కాలుతో తనడమా అపచారం, కానీ భక్తి గొప్పతనం ఇది. భక్తి ఎంత గొప్పదంటే రోడ్డులు తిరిగే చెప్పును కూడా లింగాన్ని తుడిచేటువంటి చూపుల్లా చేసేదిట, నిర్మాల్యం తీసేటటువంటి బ్రష్లా చేసేదిట. అంతేకాదు అసహించుకునేటువంటి ఉమ్ము జలం అభిషేక జలం అయిపోయిందిట. అంతే కదా, మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కుర్చాయతే గండూషాంబుని సేవనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహరాయతే. ఏమిటండి, మాంసం మహానైవేద్యమా, ఎంగిల్ నీళ్ళు అభిషేకమా, చెప్పు కాలు నిర్మాల్యం తుడిచే బ్రష్షా, ఇలాగ ఎక్కడైనా అవుతుందా? భక్తి ఏదైనా చేస్తుందయ్యా. భక్తిం కిం న కరుత్యహో వనచరో భక్తావతం సాయతే. భక్తి ఏదైనా చేస్తుంది, అందుకే కడకి కన్న పొడీసు కాలదన్నుట కంటి ఎందుకు కనబడుతున్నాయి చూసారా, శివతత్వం శివజ్ఞానం అక్కడ శివభక్తులు లీలలు కనబడుతున్నాయట. జడలతో గండూష జలములు ముయుట కంటి, మిరిమిండడంతయును మేటి అని పొడగంటి, కరకంఠుపై గినిసి గంటి వేయుట కంటి, ధరణి వేసయు నంబి తర్కింప పొడగంటి, ఇరువరకు పరమేశుడు ఎదుర నిల్చుట కంటి. ఈ కథ ఏమిటి, కథలు ఇవన్నీ శివభక్త కథలు కూడా చెప్తున్నాడు. మిరిమిండడంతయును మేటి అని కనకండి, మిరిమిండడు చాలా గొప్పవాడని తెలిసింది. ఎందుకంటే వాడు ఎంత గొప్పవాడంటే కరకంఠుపై గినిసి గంటి వేయుట కంటి, శివుడి మీద కోపంతో గంటేసేట, అందుకే ఆయన గొప్పవాడ. ఈ కథ తర్వాత కథ ముడింది. ధరణి వేశ్యయు నంబి తర్కింప పొడగంటి, వేశ్య నంబి వాళ్ళిద్దరూ తర్కించడం నాకు కనబడుతుంది అన్నాడు. ఎవరు వీళ్ళిద్దరు, కథలు తెలియాలి. అందుకో ఆయన ఒక మాట అనేస్తాడు కానీ తర్వాత పాటలు మనవి ఎక్కడున్నాయో వెతకడం. నంబి ఈయన సుందర నంబి అని చెప్పబడుతుంది. కన్నడిగలు ఈయన సుందర నంబి అంటారు, తమిళులు సుందర నాయనార్ అంటారు. నలుగురని శివాలయాల్లో ద్రవిడ దేశంలో కనిపిస్తుంటే నలుగురు, జ్ఞాన సంబంధుడు సుందరుడు, సుందర నంబియార్ ఈయన మహాశివభక్తుడు. అంతేకాదు గత జన్మల నుంచి వాళ్ళు కొంచెం కొంచెం ఉందితే ఈ జన్మలో పడిపోయింది, అప్పుడు కొంచెం ఉంటే ఇప్పుడు పండుతుంది. మహాశివభక్తుడు, ఆ ఎంత శివభక్తుడు అంటే శివుడిపై అపూర్వమైన పాటలు ఎన్నో పాడేవాడు. ఒకసారి చోళదేశాధీశుడు ఈయన వెతుక్కుంటూ వచ్చాట. మహానుభవ ఇదేం బాలే అన్నాడు. ఏమిటి, నువ్వు ఇప్పుడు పాట పాడాలి, ఎంత చక్కటి చూడు, నువ్వు ఇప్పుడు పాట పాడాలన్నట్ట. ఏంటంటే నీ పాట అంటే శివుడికి చాలా ఇష్టం, అందుకే నీ పాటతో నాకు శివుడు కనబడాలి పాడన్నట్ట. నా పాట అంటే శివుడికి ఇష్టమని నీకు ఎలా తెలుసు అన్నాడు. ఏం లేదు, నేను రోజు నటరాజుకి పూజ చేస్తూ ఉంటే నా పూజ చివరిలో ధ్యానం చేస్తుంటే నా పాదం చూపించి కదిలిస్తాడు, అప్పుడు నాకు మువ్వచప్పుడు వినబడుతుంది, అప్పుడు నేను భోజనం చేస్తాను. ఇది నాకు ఆనవాయితీ, ఇవాళ నాకు వినిపించలే, కదిపించలే పాదం అంతా నిలదీశా. అంటే ఏం లేదు, సుందర నంబి పాడుతూ ఉంటే వింటూ అలా ఉండిపోయాను, కాలు కలపడం మర్చిపోయాను, అందుకొచ్చా నీ దగ్గరికి పాడన్నట్టండి. చూసారా, అప్పుడు ఏడుపు వచ్చింది, నా పాటకి స్వామి ఇంత ఆనందిస్తాడు, అంత ఆనందిస్తే ఈయనకి చెప్పొచ్చుగా, ఆయనకి ఎందుకు చెప్పాలి, అదే లీలైంది, ఆయన ఈయన కలవాలి, అది అంత కథ. అలాగా జరిగింది. అంతేకాదు ఈ సుందర నంబి ఎంత భక్తుడంటే ఒక ఆమె వచ్చి నీ పేరు పెట్టుకున్నందుకు నా పిల్లాడికి అంత దుర్గతి కలిగింది సుమా అందుకు నంబి. అసలు నా పేరు నీ పిల్లాడికి పెట్టుకుని ఎవరు చెప్పారన్న. ఏం లేదు, నువ్వు చాలా భక్తుడివి, శివుడు మెచ్చుకుని నీ పాటలన్నీ వింటూ ఉంటాడు అని విన్నాను నేను, అందుకు నీ పేరు పెట్టుకున్నా, శివభక్తుడు కదా అని పేరు పెట్టుకున్నాను ఆ పిల్లాడికి. వాడికి ఇంక ఉపనయనం చేద్దామనుకున్నాను, 8 ఏళ్ళు వస్తే ఉపనయనం చేద్దామనుకున్నాను, కానీ 2 ఏటే అతడు దుడుగ్గా ఎవరి పిల్లలతోనే వెళ్ళి నదిలో పడిపోయాడు, మొసలు తినేసింది. నీ పేరు పెట్టుకున్నందుకు అలా జరిగింది, శివుడి పేరు పెట్టుకున్నా బాగుండేది అంటే, ఏం లేదు నువ్వు పని చేయి, అక్కడికి మళ్ళీ నది దగ్గరికి వెళ్ళు, ఆ మొసలు వచ్చిన పిల్లాన్ని పంపించేస్తుంది. ఎలా చెప్పావు? అంతేకాదు, నువ్వు ఒడుగు చేద్దాం అనుకున్నావు కదా, బతుకుంటే ఇప్పుడు ఒడుగయ్యే వయస్సు, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఒడుగయ్యే వయస్సుతోనే వస్తాడు వెళ్ళండి. ఎంత గ్యారంటీగా ఎలా చెప్పాడు ఈ నంబి? ఈమెను పంపించి తిన్నగా శివుడి దగ్గరికి వెళ్ళి పాట పాడడం మొదలెట్టాడు. ఆయనకి అంత ఇష్టమైన పాటలు అంటే మురిసిపోయి అచ్చంగా జరిగింది. అలాగే ఆ పిల్లాడు వచ్చేటప్పుడు నేను జరిగిపోయిందిట. అటువంటి వాడు నంబి. ఇలాంటి నంబికి పరమనా చెప్ప అనేటువంటి ఒక వేశ్యావరిత మీద కోరిక కలిగిందండి. ఇదేం బుద్ధి అండి బాబు అని మనం అనుకుంటాం. నిజానికి వీళ్ళిద్దరూ ఒకప్పుడు కైలాసంలో ఉన్న గణముల్లో ఇద్దరట. ఆమె అప్పటి నుంచి వాళ్ళ ప్రియులు. కైలాసంలో చిన్న పొరపాటు చేయడం వల్ల భూమి మీద పుట్టారు, అది చిన్న విషయం. ఆ వాసనలు ఎక్కడికి పోతాయి? అయితే ఈమె దేవగణిక, ఇప్పుడు దేవదాసీలు ఉండేవారు కదా. ఆమె మీద మమకారం బాగా పుట్టిందిట. శివుడి దగ్గర పాడుతున్నాడు కానీ మనసు అట్ట వెళ్తుందిట. ఆఖరి శివుడు అన్నాడు, ఏదో అన్ని మనస్కంగా ఉన్నా ఏంటి కదా అన్నట్ట. ఏం లేదు, నాకు ఇలా ఉందయ్యా అని ఉన్నది ఉన్నట్టు చెప్పట్ట. పాపం ముచ్చట తీరుస్తాలని తిన్నగా వేషం మార్చుకెళ్ళేట. ఇట్లాంటి రాయబారాలు కూడా చేస్తాడు. వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్ను కలిసి, మీ అమ్మాయి మీద మా వాడు మనసు పడ్డాడు, నా బిడ్డ బిడ్డ అన్నాడు. ఎంత ధన్యుడు చూడండి, కుమారస్వామికి సుబ్రహ్మణ్యం గణపతికి దక్కిన భాగ్యం వీరి దగ్గర నా బిడ్డ మనసు పడ్డాడు. ఏం చేయమంటావు? మేము గణికలం, ఆమె వల్ల ధనం వస్తుందని ఆశపడ్డాం, నువ్వు పెళ్లి చేసిపోతే నాకేం లాభం అంటే అతడే ఈమెకి బతింక. నేను రోజుకి 1000 మాటలు ఇస్తాను నీకు అన్నాడు శివుడు. 1000 బంగారు కాసులు ఇస్తానన్నాడు. అలా ప్రతిరోజు 1000 బంగారు కాసులు ఇవ్వడం డ్యూటీ పెట్టుకున్నాడు. ఈయన శుభ్రంగా వాళ్ళిద్దరు కలిసి విహరిస్తున్నట్ట. ఇలా ఉండేది. ఈ మిరమిండడు అనేవాడు పెద్ద శివభక్తుడు. వాడు శివభక్తుల కాళ్ళన్నీ కడుగుతూ ఉండేవాడు. అతగాడికి న్యూస్ ఎవరో చేరవేశారు. ఇలా చేస్తున్నాడు, మహాకోపం వచ్చింది వాడికి. పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చి తన ప్రియురాలకి రాయిభారిగా పెడతాడు వాడు. కనిపిస్తే కాళ్ళు నరుకుతా అని కత్తి నూరుతూ ఉండేవాట. సుందరుడు ఆయన కనిపెడితే కాళ్ళు నరుకుతా అని. ఆఖరికి ఆయన ఎక్కడుంటాడు అవన్నీ తెలుసుకున్నాడు. ఎక్కడంటే ఇక్కట. అది పంచనద క్షేత్రం అని చెప్పినటువంటి తిరువాయూరు. వాల్మీకేశ్వరుడిని శివుడు ఉన్నాడు అక్కడ. అక్కడికి వచ్చాడు ఒకసారి సభలోకి. ఎందుకంటే అక్కడికి రాడా ఎవడు సుందర నాయనారు కాళ్ళు నరికేస్తాడు. ఆరు శివుడు వచ్చాట ఒకసారి వేరే భక్తుడి వేషంలో. అతనికి మిరుమిండడికి ఏంటంటే శివభక్తుడు కనిపిస్తే చాలు, కాలు కడగడం, వాడికి ఏదో ఒకటి ఇవ్వడం, ఇది వాడికి. అందుకే ఈయన శివభక్తుడి రూపంలో వచ్చాట. శివుడు వచ్చినప్పుడు కాలు కడిగట్ట, నీళ్లు చల్లుకున్నాడు. శివుడికే కాలు కడిగాడు, పక్కన కత్తి పెట్టుకుని కాలు కడిగట్ట. బాగుంది, కత్తి ఎందుకు పెట్టావంటే ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉంటాట సుందర నాయనారు, కనబడితే కాలు నరికిద్దామని చూస్తున్నాడు. అలాగా చాలా భక్తుడయ్యా సుందర నాయనారు, వాడి మీద ఎందుకు నీకు అంత అలక అంటున్నాడు. చూడండి సమర్థింపు. పొగిడావా అని కత్తి తీసేట, పరిగెత్తేటండి శివుడు. ఆయన పరిగెత్తి పరిగెడుతూ ఉన్నట్ట. ఈ లోపల ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గుళ్ళకి వెళ్ళిపోయాడు. ఈయనకి ఎవడు పరిగెడుతున్నాడో తెలియలేదు. కత్తిపడి తిరుగుతున్నాడు, ఇప్పుడు పారిపోయాడు, ఎక్కడున్నాడని కనిపిస్తాడా? చిత్రం ఏంటంటే అక్కడ మందంతా కూర్చున్నారు, అందులో సుందర నాయనారు ఉన్నట్ట. అతగాడిని చూస్తే కాలు నరికాడు. అందుకేం చేశాడంటే మరొక రూపంలో నెమ్మదిగా వచ్చి ఈ సుందర నాయనారు చెయ్యి పట్టుకుని పదపద ఎవరికి కనబడకుండా లాక్కెళ్తున్నాడు. ఎవరు లాక్కెళ్తున్నాడు వాడు తెలియట్లే. లాక్కుని తిన్నగా అక్కడి నుంచి వేరే చోటుకు తీసుకుపోయట. అమ్మయ్యా నువ్వు ఏమిటో ఇంత కష్టపడ్డావంటే, ఏం లేదు వాడు కానీ కనబడి నీకు కాలు నరికిస్తాడు, అందుకు నేను రక్షించాను అన్నట్ట. చూసారా, వాడు భక్తుడు వీడు భక్తుడే. కనుకనే మిరుమిండడు కరకంటుని గెంటివేయుట కంటి అది అన్నమాట అర్థం. అంతేకాదు, ఇప్పుడు ధరణి వేశ్యయు నంబి తర్కింపబడగంటి. ఇంత చేసిన తర్వాత వాళ్ళకి శివుడు కరుణ తరుచుకుని కామవికారంతో ఉన్న మా అపై కూడా దయతల చేవా అంటే, అన్ని వికారాలు పోగొట్టేవాడిని నేనే అన్నట్ట. వాళ్ళు ముగ్గురుని తనలో లీనం చేసుకున్నాడు పరమేశ్వరుడు. అందుకే ఇరువరకు పరమేశ్వరుడు ఎదురు నిల్చుట కంటి వాళ్ళిద్దరిని ఆ విధంగా చేశాడు. కనుక మీరు మిండడంతయును మేటి అని పొడగంటి కరకంటుపై గినిసి గంటి వేయుట కంటి ధరణి వేశ్యయు నంబి తర్కింప పొడగంటి ఇరువరకు పరమేశ్వరుడు ఎదురు నిల్చుట కంటి. అంత దయామయుడండి ఆయన గురించి పాడితే అంత మురిసిపోయి ఎన్ని చేశాడు చూసారా. కనుక ఆయన్ని సంకీర్తించి అనుసరించి భజించే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు శుద్ధి చేసుకుని సిద్ధినిచ్చి తనలో కలుపుకునే పరమాత్మ. కనుకనే ఆయన ఎంత అతీతుడు, శబ్దానికి అతీతుడు, శాస్త్రానికి అతీతుడు, ఎంత చెప్పినా భక్తులకు సులభుడు. అది చెప్తున్నారు ఇక్కడ, భక్తులకు అత్యంత సులభుడు. మీరు మిండడంతయును మేటి అని పొడగంటి కరకంటుపై గినిసి గంటి వేయుట కంటి ధరణి వేశ్యయు నంబి తర్కింప పొడగంటి ఇరువరకు పరమేశుడు ఎదుర నిల్చుట కంటి కొడుక చంపిన గాని కుడువనను పతి కంటి నడరు తిరిగిన కంచి ఏడువాడల గంటి కొడుకుతోడని కూడి కొనిపోవ పొడగంటి. ఈ కథ కొందరికి అవగాహన కలిగి ఉంటుంది. ఎవరి గురించి చెప్తున్నాడు? భక్త సిరియాళ్ళు గురించి చెప్తున్నారు. చిరుతొండ నంబి భక్త సిరియాళ్ళు యొక్క వృత్తాంతం. ఇది శైవ సాహిత్యంలో చాలా ప్రధానమైన కథగా చెప్పబడుతూ ఉంటుంది. శ్రీనాథ మహాకవి హరవిలాసంలో అద్భుతంగా తీర్చిదిద్దాడు ఈ చరిత్రని. పాల్కురికి సోమను కూడా ఈ కథని చాలా అందంగా వర్ణించి చూపించాడు. ఈయన యొక్క ప్రస్తావన అటు పండితారాజ్య చరిత్రలో క్వాచిత్కంగా కొద్దిగా చేసినా తన యొక్క బసవపురాణంలో విస్తారంగా చూపించాడు ఆయన. మనం ఇప్పుడు క్లుప్తంగానే స్మరించుకుంటాం. ఈ కథలో ఒక భీకరమైన భావం ఒకటి కనిపిస్తున్నది. అతడికి వ్రతం ఉన్నది. ఎవరికి? ఈ చిరుతండరమ్మకి. ఏమిటా వ్రతము అంటే జంగమ సేవ, శివభక్తుల్ని సేవించడం, వాళ్ళకి ఏదైనా సరే లేదనకుండా పెట్టడం. అది వ్రతంగా పెట్టుకున్నాడు. వ్రతంగా పెట్టుకున్నాక మాత్రం పరీక్షలు తప్పదండి, తప్పదండి. ఎందుకంటే గొప్ప వస్తువు సాధించాలంటే పరీక్షించక తప్పదు కదా. కనుక వ్రత నియమంలో ఇతర ధీరత్వానికి పరీక్ష జరిగింది. కొంతకాలం పాటు భీకరమైనటువంటి వర్షాలు పడ్డాయట కాంచీ నగరంలో. ఇది జరిగింది కంచిలో. దానితో అతడికి వంట వండి పెట్టడం పెద్ద సమస్యగా మారింది. ఆ సమయంలో ఒక శివభక్తుడు వచ్చాడు, జంగముడు. ఆయనకు భోజనం పెట్టాలి. ఆయన కోరుకున్నది మాంసభక్షణం కోరుకున్నాడు. అప్పుడు తన పుత్రుణ్ణే ఆయన చంపి మాంసంగా చేసి పెట్టాడు చిరుతొండనంబి. ఇది వినడానికే ఘోరంగా ఉన్నది. అయితే చిత్రం ఏంటంటే అతడు తెలియకుండా చంపలే అతడితో, అంటే సంతోషంగా అంగీకరించాట మహానుభావుడు. ఇక్కడ అనేకమైన సూక్ష్మాంశములు ఉన్నాయి. అయితే దాన్ని వడ్డించాక ఆయన అన్నట్ట, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడిగట్ట. అతను మొత్తం తన వంశం గురించి చెప్పాడు. నా కొడుకు అంటే వాడిని పిలువు, ఇంట్లో వాళ్ళందరితో కలిసి భోజనం చేయడం నా అలవాటు, ఆ పిల్లాడు పక్కన లేకపోతే భోజనం చేయను అన్నట్టు. ఇదేమిటండి, అతడు చంపుతున్న విషయం తెలియదా? మరేమిటిది పిలువు అన్నట్ట. అప్పుడు తలవంచుకున్నట్ట, పిలువని గట్టిగా అంటే పిలిచేటండి, పిలువగానే వచ్చేట. అద్భుతంగా అది శివుని లీల. ఇప్పుడు చెప్పండి, ఆయన చంపాడా బ్రతికించాడా? కానీ చంపినట్టు కనిపించిన అమానుషం కదా, అది మనకే అనిపించింది కదా, మనకే అనిపించడం కాదు. హలాయుధుడు భక్తుడు ఉన్నాడు, ఆయనతో శివుడే జంగమ వేషం వేసుకువెళ్ళి ఆయనకు చెప్పెట్టి కదా, ఎందుకంటే ఎట్టాడు పనులన్నీ. దానితో ఆయనకు మహాభక్తుడు కాస్త మహాకోపిగా మారిపోయాడు. ఎంత పనిచేశాడా ఆ శివుడు. పైగా చిరుతొండ నంబి కొడుకుని ఎలా నరకగలిగాడు? అసలు ఆకలేని పరమేశ్వరుడికి ఆయనకి ఎప్పుడైనా ఆకలి ఉందా అండి? ఉంది. ఆయన ప్రళయకాలంలో సర్వ జగత్తుని మింగుతాట. అందుకే మహాకాళి, మహాగ్రాస, మహాశన అని మీరు చదివారు. మహాకాళి మహాకాలు కలిసి చేసే పని అది. సర్వ జగత్తుని భక్షిస్తాడు, అంత ఆకలి. ఆఖరికి విషం కనిపించిన మింగాడు. అది ఆకలి తెచ్చుకోవడం కోసం కాదనుకోండి, కానీ మింగాడే లేదా? ఇది అదైనా చూడకుండా ఏదైనా మింగగలిగే మహానుభవుడే. మరి ఇది మింగాలని బుద్ధి పుట్టింది ఏమిటి? ఇది మహాఘోరం అని హలాయుధుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం రాగానే ఇంకా అతనికి ఆ చిరుతండ మీద కోపం వచ్చింది, దీని మీద కోపం వచ్చింది. అప్పుడు పార్వతీదేవి వచ్చి అతనికి జ్ఞానం కలిగించి సర్వసమర్పణాభావానికి సంకేతంగా దీన్ని తీసుకోవాలి తప్ప హింసకు కాదు, ఎందుకంటే పరమాత్మ మళ్ళీ ప్రకటింపజేయగలిగాడు కదా అనే భావాన్ని చెప్పగానే అప్పుడు శాంతించాట. కనుకనే ఇది మామూలు స్థాయిలో చూస్తే ఆగ్రహించినట్టు కనిపించినా ఇందులో శివుని యొక్క అనుగ్రహ లీల కనబడుతున్నది. ఇందులో గమనించవలసింది సర్వసమర్పణాభావం. అందుకే ఇక్కడ కొడుకు చంపినగాని కుడుగొనను పతి కంటి, ఎడరు తిరిగిన కంచి ఏడువాడల కంటి, కొడుకుతోడని కూడికొని పోవ పొడగంటి. ఇక్కడ ఎడరు తిరిగిన కంచి ఏడువాడల గంటి ఈ మాట ఎందుకన్నాడో చెప్పుకోవాలి. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అని చెప్తాడు, నువ్వు గత జన్మలో గంధర్వుడివి, ఈ పుట్టినటువంటి వాడికి గత జన్మలో నీకున్న అనుబంధం తెలుసుకోవాలంటే ఇతను ఎవడో కాదు, సుబ్రహ్మణ్య స్వామి వంశతో పుట్టినటువంటి వాడు అన్నాడు. ఎవరిని? ఆ సిరియాళ్ళు. ఇదంతా ఒక లీలగా జరిగినటువంటి రచన. ఇప్పుడు మీకు మీ కైవల్యాన్ని ఇస్తున్నాను, రెండు కైలాసానికి అన్నట్ట. అంటే ఆయన అన్నాడు, నాకే కాదు నా వాళ్ళందరికీ కైవల్యం ఇస్తే వస్తా, లేకపోతే నేను కైవల్యం నేను అడిగానా, నేను ఇక్కడే కూర్చుని నేను పూజించుకుంటూ హాయిగా ఉంటాను, నాకు ఇందులోనే ఆనందం ఉందన్నాడు. అదండి ఆయన భక్తి. భక్తుడు ఈ పూజించి ఎంత తొందరగా వెళ్ళిపోతానా అని చూడ్డు, ఇందులోనే ఆనందాన్ని అనుభవిస్తాడు. చూసారా, పూజలో కీర్తనలో సాధనలో ఆనందం అనుభవించగలగడం అంటే సామాన్యమైన మాట కాదు. అందులోనే శివతాదాత్మ్యం పొందగలుగుతున్నాను నేను అన్నాడు. అందుకే ఇంత చక్కగా అనుగ్రహించాడు ఆయన. అప్పుడు ఏం కోరుకున్నాడంటే, నాతో పాటు నా గోత్రజులు, నా వాళ్ళు అందరూ కైవల్యం పొందాలి అన్నాడు. అయితే వస్తా, లేకపోతే ఇక్కడే ఉంటా అన్నాడు. నీ వాళ్ళు ఎంతమంది ఉంటారన్నాడు? కంచిలో ఏడు వాడల్లో ఉన్నారు నా వాళ్ళు అన్నాడు, నా బంధువులు. సరే, మొత్తం ఏడు వాడల వాళ్ళని, నిన్ను నీ అబ్బాయిని మీ ఆవిడని అందరినీ కూడా నేను లీనం చేసుకుంటున్నానని మొత్తం అందరికీ మోక్షం ఇచ్చట. అంటే శివభక్తుల్ని స్వామి ఎంత అనుగ్రహిస్తాడంటే అతనికే కాకుండా అతని గోత్రజుల్ని కూడా తరింపజేస్తాడు. అందుకే తన కుటుంబంలో ఒక్క శివభక్తుడు పుట్టినా చాలు అనుకుంటారు యోగులు, ఇది తెలుసుకోండి. అందుకే ఇక్కడ ఎడరు తిరిగిన కంచి ఏడు వాడల కంటి కొడుకుతోడని కూడి కొనిపోవ పొడగంటి అనడంలో అంతరార్థం ఇది. ఈ విధంగా అనుగ్రహించినటువంటి వాడు హలాయుధుడికి కలిగినటువంటి కోపాన్ని కూడా పోగొట్టి ఆయనకి జ్ఞానం కలిగించారు. భళ్ళాను పత్ని తాపసుడు వేడుట కంటి ఇల్లాలి భళ్ళానుడిచ్చి మ్రొక్కుట కంటి. ఇది ఒక చిత్రమైన కథ. మన వీరశైవుల కథల్లో రెండు మూడు కథలు మాత్రం మనకు మింగుడుపడ్డం కష్టం. కానీ అక్కడ సర్వసమర్పణ భావం, అహంకార రాహిత్యం అనే భావం మాత్రమే తీసుకోవాలి. కానీ వాటిని యథాతథంగా అనుకరించే ప్రయత్నాలు మనం చేయకూడదు. ఆ దేశకాల పరిస్థితులకు అది సరిపోయి వాటిని ఏ విధంగా ఈ సమాజం స్వీకరించాలి అంటే అందులో ఉన్న సర్వసమర్పణ భావం, దేహాభిమానం లేకపోవడం, వీటితో కూడిన భక్తికి ప్రతీకలుగా మాత్రమే వాటిని గ్రహించాలి. ఇక్కడ భళ్ళానుడు అనేటువంటి ఒక మహాశివభక్తుడు, వీళ్ళు శివుణ్ణి లింగ రూపంలో ఆరాధించడమే కాకుండా జంగమ రూపంలో ఆరాధిస్తారు. అంటే శివదీక్షాపరుడై శివోపాసకుడైన శివయోగి వాళ్ళకి సాక్షాత్ జంగమ శివుడే. జంగమ అంటే కదులుతున్న శివుడు. అలాంటి శివభక్తులకి ఏదైనా ఇవ్వడానికి వాళ్ళకి లోటు లేకుండా చూడడానికి గాను కొంతమంది దీక్షితులే ఉంటారు. అది వాళ్ళకి వ్రతం. వాళ్ళు ఆరాధించడమే కాకుండా ఆరాధకులను కూడా ఆరాధిస్తారు. అలాంటి ఒక వ్రతం. ఆ వ్రతంలో ఉండేవాడు భళ్ళానుడు. అప్పుడు వ్రతం ఉంటూ పెట్టుకుంటే పరీక్ష తప్పదు కదా. తాపసి వేషంతో వచ్చాడు పరమేశ్వరుడు. వచ్చినప్పుడు అన్నీ ఇస్తూ ఇంకేం కావాలన్నట్ట, నీ భార్య కావాలన్నట్ట. ఇది కూడా అమానుషం. కానీ ఇతను ముందు వెనక ఆలోచించుకుని అప్పగించాడట. ఆవిడ మహాశివభక్తురాలు. అయితే ఎప్పుడైతే అప్పగించాడు వెంటనే ఆయన అసలు రూపాన్ని చూపించట. చూపించి వారు ఉభయుల్ని కూడా తనలో విలీనం చేసుకున్నాడు. కనుక ఇది లౌకికమైన విషయం కాదు కదా, వెంటనే మోక్షాన్ని ఇచ్చాడు ఇద్దరు. ఇది కూడా సర్వసమర్పణా భావాన్ని చూపించడం జరుగుతున్నది. అందుకు భళ్ళాను పత్ని తాపసుడు వేడుట కంటి ఇల్లాలి భళ్ళానుడిచ్చి మృక్కుట కంటి. ఇది ఆ కథ. కరకంఠునకు నక్కగారు తక్కుట గంటి ఎరుకమై శ్రీశైల మెక్కు డిగ్గమి కంటి. కరకంఠునకు నక్కగారు దక్కుట కంటి. ఏమిటి అక్కగారు ఎవరండి? అక్క మహాదేవి అని శ్రీశైలంలో ఇప్పటికీ కూడా మీకు వెళితే కనిపిస్తుంది. తల్లి ధన్య చరిత్రురాలు, బాల్యమాదిగా శివయోగిని. ఆ తల్లి పలికిన వచనాలు కానీ మీరు ఎప్పుడైనా చూసి ఉంటే, అక్కమహాదేవి వచనములు కన్నడ భాషలో వచ్చాయి, తెలుగులో కొందరు అనువదించారు. చాలా అత్యద్భుతమైన భక్తి భావాలు కలిగినటువంటివి. పై అక్కమహాదేవి శివయోగిని. ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి ఆనాటి ఒక రాజు ఆమెను కోరుకున్నట్ట. అప్పుడు వారి పేద కుటుంబంలో పుట్టిన ఆమె. కానీ ఆ విషయం తండ్రి చెప్పాడు, రాజు కోరుకున్నాడమ్మా అని. రాజు కోరుకున్నా కానీ కాదంటే కుటుంబానికి ఏమవుతుంది? కుటుంబ క్షేమం కోసం ఆమె అంగీకరించింది, సతిగా వెళ్ళింది. కానీ వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు పెట్టుకున్నది. నేను మనసా వాచ పరమేశ్వరుణ్ణే పతిగా భావించిన దానను అని. ఆ నియమాలకు అప్పుడు అంగీకరించినటువంటి రాజు తర్వాత నియమాలు అతిక్రమించగానే ఆ రాజుని విడిచిపెట్టి వెళ్ళిందిట. ఆమెకి దేహాభిమానం లేదు అనడానికి ఆనాటి ఆమె యొక్క మనస్థితి, యోగస్థితి మనకు అర్థం కాదు. శరీరంపై వస్త్రాలనే త్యాగం చేసింది ఆవిడ. త్యాగం చేసి ఒంటరిగా శ్రీశైలానికి బయలుదేరింది. ఆమె తన కేశపాసంతోనే ఒంటిని కప్పుకుందిట. మహాయోగిని, నిరంతరము తన కరస్థలమునందు పరమేశ్వరుని లింగాన్ని అర్చిస్తూ ఉన్నటువంటిది. ఆమెని బసవేశ్వరుడు కాలంలో ఉన్నటువంటి ఆమె, బసవేశ్వరుడు ఆమెని మహాయోగినిగా అభివర్ణించుకొచ్చుకున్నాడు. ఆ అక్కగారు ఈ శివుడికి దక్కారు అన్నాడు చూడండి. అంటే అలాంటి మహాభక్తులు శివుడికి ఉన్నారు అని చెప్పడంలో, అందుకు కరకంఠునకు నక్కగారు దక్కుట కంటి అనడంలో ఇదే విషయం. అక్కగారు అంటే అక్క మహాదేవి, ఆ తల్లి. అంతేకాదు ఎరుకమే శ్రీశైల మెక్కు డిగ్గమి కంటి. ఆ తల్లి శ్రీశైలానికి వెళ్ళిందే తప్ప మళ్ళీ దిగలేదు. డిగ్గమి అంటే దిగకుండా ఉండడం, ఎక్కడమే తప్ప దిగలేదు. అంటే తనని తాను శ్రీశైలనాథునికి సమర్పించుకున్నటువంటి తల్లి, మహాయోగిని. లౌకిక స్థాయిలో చూడకూడదు. యోగుల్ని, భక్తుల్ని, అవధూతల్ని లౌకిక స్థాయిలో చూడరాదు. వాళ్ళని అనుకరించే ప్రయత్నం కూడా మనం చేయలేం. అందులో ఉన్న భక్తిని మన పరిధుల్లో మనం అవలంబించగలం మాత్రమే. దేన్ని ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తున్నాయి. ఎందుకంటే కలిబుద్ధులు విపరీతంగా ఆలోచిస్తాయి. అందుకే ఇలాంటివి చెప్పినప్పుడు వెంటనే మళ్ళీ మరొక సమర్థనగా కూడా చెప్పుకోవాలి. ఇలాంటి దేహాభిమానం లేని తల్లి. అంతేకాదు ఆ సమయంలో అనేక మంది వికృతమైన బుద్ధులు కలిగిన వాళ్ళు, మహాసౌందర్య రాశి ఆయన ఆమె ఈ నగ్న రూపంతో వచ్చేటప్పుడు ఆమె చుట్టూ చేరి కూతలు కూసినప్పుడు ఆమె చెప్పిన మాటలకి వాళ్లలో పరివర్తన వచ్చిందిట. ఆ వచనములు కూడా అద్భుతమైనటువంటి వచనములు. అవి మామూలు దేహాభిమానం కలవారిని కూడా జ్ఞాన మార్గంలోకి తిప్పగలిగేటువంటి అత్యద్భుతమైన వచనాలు చెప్పింది ఆమెకు యోగిని, ఒక గురుస్వరూపిణి అక్క మహాదేవి. ఆ తల్లి శ్రీశైలంలో దుర్గమైన అరణ్యంలో కదలీవనం ఇప్పటికీ ఉన్నది, కదలీవన ప్రాంతం, అక్కడికి వెళ్ళి తాను కాయావరోహణ క్రియతో, కాయావరోహణం అంటే అది చిత్రమైన క్రియ, తమ శరీరాన్నే తమ ప్రకృతిలో విలీనం చేయగలరు, చివరికి మిగల్చరు. అలాంటి కాయావరోహణ క్రియతో మల్లికార్జున మహాలింగంలో లీనమైనటువంటి తల్లి ఆవిడ కదలీవనం. ఇప్పటికీ కదలీవనానికి వెళ్ళడం కూడా మహాకష్టం. శ్రీశైలంలో ఎన్నో అత్యద్భుతమైన ఇప్పటికీ దుర్గమైన ప్రాంతములు ఉన్నాయి, కానీ వాటి గురించి చెప్పేమా, మళ్ళీ మా టూరిస్ట్ వాళ్ళు తయారవుతారు, అక్కడ బస్సులేస్తారు, మనం ప్లాస్టిక్లు అన్నీ పట్టుకెళ్ళిపోతాం, అక్కడైతే అక్కడ పారేస్తాం. అలాగే కదండి హిమోత్పర్వత ప్రాంతాలు కూడా పాడు చేస్తున్నాం. ప్రతివాడు హిమాలయ యాత్ర అని మొదలు పెడతాడు, సంతోషం, మన వాళ్ళు బయలుదేరేస్తారు, ఎందుకంటే హిమాలయాలు చూసి వచ్చామని చెప్పుకోవడం కోసం. ఎలా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఎల్టీసీలో ఎల్ఐసీలో ఏవో ఉంటాయి కదండి మనకు తెలియదు, వీటితో వెళ్ళిపోవడం, పైగా వెళ్ళి వచ్చామని 10 మందికి చెప్పుకోవడానికి బాగుంటుంది, బయలుదేరిపోవడం. వెళ్ళి ఏం చేస్తాం, ఆ తిన్న తిళ్ళు ప్యాకెట్లు అన్న అక్కడ పారేసి గంగ ఒడ్డున హిమవత్పర్వత ప్రాంతాల్లో చాలా బాధాకరమైన అంశం. అందుకే కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకపోతే చాలా బాగుంటాయి అనిపిస్తుంది, ఎందుకంటే వినోద విహార భూములు కాదు, తపోభూములు, యోగ భూములు, తపోభూమిని యోగ భూమిని కాపాడుకోవాలి. పాశ్చాత్య దేశాల్లో అయితే అన్ని విహార భూములే, కానీ మన దేశంలో తపోభూములు, వాటిని చూసి వీటిని విహారం చేద్దామని కూడా చాలా ప్రమాదం. రెండు రకాల ప్రమాదాలు ఏంటంటే వాటిని విహారం చేయాలి. మొన్న ఒక అద్భుతమైన జలపాతం చూశాం చిత్తూరు జిల్లాలో, దాని పేరు కైలాస కోన. ఆనందంతో ఆ పైన పడుతున్న జలపాతం చూస్తే దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా కాళ్ళు జర్రుని జారే, ఎందుకంటే ఈ షాంపూ ప్యాకెట్ల కవర్లు అక్కడ ఉన్నాయి. ఎంత బాధాకరమైన అంశం అండి అవి. అసలు నదుల్లో జలపాతాల్లో సముద్రాల్లో తీర్థస్నానానికి వెళ్ళేటప్పుడు అభ్యంగ స్నానం కూడదు, తలంటుకోవడం, ఒళ్ళు నలుచుకోవడం ఇవి కూడదని శాస్త్రం చెప్తుంది మనకి. అలాంటి స్నానాలు ఇంట్లో వేడి నీళ్ళు పెట్టుకుని బాత్రూముల్లో స్నానాల గదిలో చేయాల్సిందే తప్ప జలపాతాల దగ్గర నదీ తీరాల దగ్గర ఇలాంటి స్నానాలు చెయ్యకూడదు అని శాస్త్రం చెప్తుంది. పుణ్యస్నానం అండి, అక్కడికి వెళ్ళి పాపాలు చేస్తారు, ఇంకేం పుణ్యస్నానం, ఆ నదీ దేవతలు శపిస్తారు, పాపాలు మూట కట్టుకొస్తారు. చూడండి ఇక్కడ ఎందుకండి మీరు చెప్పడం అంటాం. ఇప్పుడు నేను శ్రీశైలం గురించి చెప్పగానే ఆత్రంతో చాలామంది బయలుదేరతారేమో భక్తి పుట్టాను కొంచెం భ్రాంతి ఉంది నాకు. బయలుదేరితే మంచిది కానీ అక్కడికి వెళ్ళి మీరు పాడు చేయొద్దు, పిక్నిక్ స్పాట్లు చేసేస్తున్నారు తీర్థయాత్రల్ని. వెంటనే దేవాలయము అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, దేవ ఆదాయమే కావాలి అని ఒక శాఖ ఉంది కదా, వాళ్ళు తయారవుతారు అక్కడ, తయారీ అక్కడ డబ్బులు ఎలా వసూలు చేయడం. గుడికి రాబడి కానీ రాబడికి గుడి కాదు, అవునా లేదా? కానీ గుళ్ళ ద్వారా రాబడి ఎలాగా అని మొదలుపెట్టి కొత్త స్కీములు పెట్టి భగవంతుడి యొక్క కైంకర్య విధానాలనే మార్చేసేటువంటి పాపత్వం తయారయ్యారు వారికి. ఇది బాధాకరమైన అంశం. ఎక్కడ చెప్పుకుంటామండి ఇక్కడ కాకపోతే? 10 మంది వచ్చినప్పుడు అలా పవిత్రమైన ఆలయ భూముల్ని, తపో భూముల్ని, యోగ భూముల్ని మనం పాడు చేస్తున్నాం. ఆనాడు కష్టించి కష్టించి వెళ్ళి శివుణ్ణి చూశారు వాళ్ళు. ఇప్పుడు సులభంగా వెళ్ళి మనం వచ్చేసి చూసామనుకుంటున్నాం కానీ శివుణ్ణి చూడండి. ఎందువల్ల? వాళ్ళు నిజమైన తీర్థయాత్ర చేశారు కనుక శివుడు కనబడ్డాడు. మనం వినోదయాత్రలు చేస్తున్నాం కనుక ఆయన కనబడలేదు సరికదా, మరి కొంచెం పాపం మూటకొట్టుకొస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ పరివర్తన మనలో వస్తే అప్పుడు వెళ్ళండి తీర్థయాత్రలకి. కనుకనే ప్రకృతితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. పర్యావరణ పరిరక్షణకి భారతీయ వేద సంస్కృతి చెప్పినంత గొప్పగా ప్రపంచంలో ఏ ఇతర దేశాలు చేయలేదు. కానీ పర్యావరణ పరిరక్షణ పాడు చేస్తున్నది భారతదేశం పాడు చేస్తున్నంతగా ఏ ఒక్కరూ పాడు చేయలేదు. ఇది కూడా అనేక దేశాలు తిరిగి వచ్చిన అనుభవంతో చెప్తున్నాను. వాళ్ళు చిన్న మడుగు కనబడ్డా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. 100 ఏళ్ల క్రితం వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ గారు వాడిన బాత్రూమును కూడా కాపాడుకుంటారు. కానీ మన యుగాల క్రితం రాముడు వాడిన సేతువును కాపాడుకోలేము, అంతేకాదు చక్రవర్తులు నిర్మించినటువంటి శాసనాలను కాపాడుకోలేము. మరొక విషయం చెప్తున్నాను, కొంతకాలం క్రితం పాతాళ గంగ ఉప్పొంగినప్పుడు శ్రీశైలం గుడికి అటువైపు భాగంలో కొంత భాగం కోసుకుపోయింది, భూమి భాగం కోసుకుపోయినప్పుడు అద్భుతమైన శిలాశాసనాలు 2 కనబడ్డాయి. దానిని పరిశోధించి శ్రీశైలానికి సంబంధించిన సంస్కృతి ఏమిటో తెలుసుకుందామని యూనివర్సిటీ వాళ్ళు ముందుకొచ్చారు. ఇంకా వాళ్ళు పరిశోధించబోతూ ఉంటే దేవస్థానానికి చెందిన పెద్దలు వెళ్ళి దాన్ని కప్పిపెట్టి రోడ్డు వేశారట. దీన్ని బట్టి మన చరిత్రని సంస్కృతిని కాల రాసేవాళ్ళం. ఇప్పుడు చెప్పండి, దేవాలయాల పరిరక్షకుల భక్షకుల ఆలోచించండి, ఎవరు కాపాడాలి, ఏం చెయ్యాలి? ప్రతి వాళ్ళు కూడా ఉద్యమించాలి. మన దేవాలయాలను మనం కాపాడుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. మీకు ఉత్తరాలు రాయడం తెలుసు కదా, మెయిల్స్ చేయడం తెలుసు కదా, చేయండి. దేవాలయాలకి, దేవాలయ శాఖ వాళ్ళకి చేసి రక్షించుకోండి. మీకు కనబడిన అన్యాయాన్ని మీరు ముందు చూపించండి, మనం అన్యాయం చేయకుండా ఉండండి. ఎందుకంటే మనం భగవంతుడి కోసం ఇచ్చినటువంటి సొమ్ములు, భగవంతుడికి వచ్చిన భూములు మన తాతల పూర్వీకులు ఇచ్చినవి కూడా కబళిస్తున్నారు రాక్షసులు. అవి చూస్తూ మనల్ని నిర్లక్ష్యం చేయకూడదు. హిందూ మతాన్ని కాలరాయడానికి ముందుకొస్తున్నటువంటి అన్యులందరూ ఆక్రమించుకుంటూ ఉన్నా చూస్తూ నిద్రపోతున్న హిందూ జాతి తిరిగి మేల్కొని మన ఆలయాలను కాపాడుకోవాలి. భగవంతుడు దిగొచ్చిన మన కోసం, ఆయన ఆయన కాపాడుకుంటాడులే అనుకోవద్దు. ఆయన ఎప్పుడూ క్షేమమే, కానీ ఆయన్ని, ఆయన ఆలయాన్ని, ఆయన క్షేత్రాలని అంతేకాదు నాస్తికులు కూడా ఎందుకు కాపాడుకోవాలంటే ఈ దేశపు చరిత్ర, ఈ దేశపు సంస్కృతి, ఈ దేశపు నాగరికత ఆలయాల మీద ఆధారపడి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇవి నిన్నమొన్నటివా, కాలం లెక్కలు చెప్పలేకపోతున్నాం. వందల వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాటినే గొప్పవని నెత్తనిసుకుని తిరుగుతున్నారే. యుగాల క్రితం పుట్టినటువంటి మహాసంస్కృతికి వారసులం అనే ఒక చిన్న గర్వభావం మనలో పెరగకపోతే ఇంకెందుకండి. దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే కుంభకర్ణ నిద్ర భయంకరంగా అలముకున్నటువంటి హిందూ జాతికి ఎవరు మేల్కొల్పుతారా, ఏ రాముడు వచ్చి జాగృతి కలిగిస్తాడా అని ఎదురు చూస్తూ శివ శివ అనుకుందాం, మల్లికార్జునుడికి నమస్కరిద్దాం, తర్వాత విషయంలోకి వెళదాం. మొత్తానికి ఆ తల్లి యొక్క చరిత్ర ఇవి ఉన్నాయి. కదలీవనం గురించి చెప్పుకున్నాం కనుక ఇంత ప్రస్తావన వచ్చింది. ఆమెకి సంబంధించినటువంటి ఆలయం కూడా శ్రీశైలం యొక్క గుడి ప్రాంగణంలో ఉన్నది. అంతేకాదు స్వామికి ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసినటువంటి లోపల గర్భాలయ ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసినటువంటి కవాటములు, తలుపులకి పెట్టినటువంటి బంగారపు శిల్పాల్లో కూడా అక్క మహాదేవి శిల్పం ఉన్నది. అంటే ఆ తల్లికి స్వామి ఎంత ఉన్నత స్థానం ఇచ్చాడు చూడండి. మతిమంతు మడివాలు మాచ ధీమణి కంటి చతురుడయ్యేనుగును చావను దుకుట కంటి. ఇక్కడ చెప్పబడుతున్న మరో భక్తుడు మడివాలు మాచ ధీమణి అన్నాడు. అంటే మడివాలు మాచయ్య అతడి పేరు. ఈయన కూడా బసవడి కాలన్నాడు, ఒక మహాభక్తుడు. ఇతడు రజకుడు, బట్టలు తుకు బతికేవాడు, కానీ మహాశివభక్తుడు. శివారాధన చేసేవాడు, శివభక్తుని కొలుచుకునేవాడు. ఎందుకంటే శైవ వైష్ణవ సంప్రదాయాల్లో భక్తులకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ. నీ దాసులకు దాసులమయ్యా అంటుంది వైష్ణవం, నీ శరణులకు శరణులమయ్యా అంటుంది శైవం. ఏదన్నా భావం ఒకటే కదా. కనుక భక్తులే కదా భగవంతుడు ఉనికికి సాక్ష్యాలు. అందుకు భక్తుల్ని ఆరాధించడం అనే విషయంలో ఈ మడివాలు మాచ ఏం చేసేవాడంటే ఇతరులకు వ్రతం పెట్టుకున్నట్ట. అదేమిటంటే ఈ శరణులైన శివభక్తుల యొక్క వస్త్రాలని తాను ప్రత్యేక శ్రద్ధతో ఉతికేవాట స్వయంగా. దానికి ధనాన్ని ఆశించకుండా చేసేవాడు. వాళ్ళ వస్త్రాలకి ఇంకెవరి వస్త్రములు తాకకుండా జాగ్రత్త పడేవాట. అంతేకాదు అక్కడ ఆరవేసిన చోట కానీ మూట కట్టి వచ్చేటప్పుడు కానీ ఎవరైనా తాకితే పొడుస్తా జాగ్రత్త అని కత్తిపొట్టి తిరిగేవాట. పొడిచేదలేదు, ఏమీ లేదు, కానీ కాపాడడం కోసం అది చేసినటువంటి పని అది. అలా తిరుగుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళకి ఈయన మీద ఒక చిన్న విసుగు వచ్చింది, చిరాకు వచ్చింది. వాళ్ళందరూ ఆనాటి నాయకుడికి చెప్పారు, బిజ్జలుడు నాయకుడు ఆయనకు చెప్పారు. ఆయనకు కూడా ఇతను శిక్షిద్దామని చెప్పి పిలిపించట శిక్షకి. అప్పుడు ఈ బసవేశ్వరుడి మాటను గౌరవించేవాడు కనుక బిజ్జలుడు, బసవేశ్వరుడిని అడిగినప్పుడు బసవుడు చెప్పాడు, ఇతను సామాన్యుడు కాదయ్యా, మహాభక్తుడు ఇతడు, ఇతడు గురించి ఆ విధంగా నువ్వు భావించకు, ఇతను శిక్షించకన్నాడు. నేరుగా బసవుడి మాట తీసేయలేక, ఎందుకంటే బసవుడి మాట అంటే చాలామందికి గౌరవం, వదిలిపెట్టాడు. కానీ దానిని బిజ్జలుడు కొంచెం అవమానంగా భావించాడు. చేతికి దక్కిన వాడిని వదిలిపెట్టాడు, కానీ అతని మీద ఇంకా సద్భావం కలగలేదు. ఎవరి మీద? మాచయ్య మీద. దానికి అతడు కొంతమంది కుట్రదారుల యొక్క మాటలు విని కోపంతో ఒక ఏనుగును అతని మీదకి పంపెట్ట. సరిగ్గా అతడు వీళ్ళందరి వస్త్రములు జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ ఏనుగు వచ్చి చంద్రవందన చేసిందిట. మహాకోపం వచ్చింది. అంతేకాదు అది తొక్కేయడానికి వచ్చిందిట, కృష్ణుడి మీద కొలయాపేయడం వచ్చినట్టు. కానీ మహానుభావుడు ఏం చేశారంటే ఎవరు పూనేరో కానీ ఆ ఏనుగును ఉతికెట్టండి. ఉతకడంతో మొత్తం ఎముకలు విడిపోయి నెత్తురోడుతూ చర్మం కూడా చీల్చేసట. ఒక వ్యక్తి ఏనుగును చంపగలడా? కృష్ణుడు చంపాడంటే అవతార పురుషుడు అదేద్దాం. ఈయన ఎలా చంపగలిగాడంటే అక్కడ వర్ణిస్తాడు సోమన, పాల్కురికి సోమన, శివుడు గజాసురుణ్ణి బాధినట్టు బాధాడు అన్నాడు. ఇక్కడ అదే ఇంకా ఊహించుకోవాల్సిందే. ఏ వీరభద్రుడు పూనేడా అన్నట్టున్నట్టు అక్కడ. వీరభద్రుడు శరభేశ్వరుడు విజృంభించినట్లుగా ఈయన విజృంభించాడు. ఎందుకంటే శివభక్తుల్లో శివుడు ఉంటాడు. వాళ్ళ ఉద్రేకం కలిగినప్పుడు ఆ సౌమ్య రూపుడైన శివుడు ఘోర రూపుడు అయిపోతాడు. అందుకే ఆయన రుద్రం చూపించట. రుద్రం చూపించి మొత్తం ఏనుగుని సంహరించాడు. అప్పుడు ఇది ఒక పెద్ద నేరం అయిపోయింది. ఏనుగుని చంపాడు. అసలు బట్టలు ఆరుసుకునే చోటు ఏనుగుని పంపింది ఎవరు? బసవడు ఆ ప్రశ్న వేశాడు. ఎవరు చేశారంటే బిజ్జలుడు తల ఉంచుకున్నట్టు చేసింది అతనే. మరి నేనే ఎవడు పంపమన్నాడు? అది ఉతికాడంటే ఆయన శక్తి ఏమిటో ఆలోచించుకు. ఇది మానుషమైన శక్తి కాదు. అందుకే మతిమంతు మడివాలు మాచ ధీమణి కంటి చతురుడై ఏనుగును చావనుదుకుట కంటి అని చెప్పాడు. మరి ఏనుగుని సంహరించిన ఇదేం భక్తయ్యా అన్నట్ట. చూపిస్తా పద అన్నట్టు. తిన్నగా తీసుకొచ్చాడు బసవన్న అక్కడికి. మాచయ్యా ఇదేం పని అయ్యా అన్నాడు. ఏం చేయమంటావయ్యా, శివద్రోహం చేసింది ఇది. శివభక్తుల వస్త్రాలను ఎంత జాగ్రత్తగా నేను కాపాడుకున్నా, మరి వాటిని చెదరగొడుతూ ఊరుకుంటానా అన్నాడు. అయిందేదో అయింది కానీ క్షమించి బతికిస్తావా అన్నట్టు. వెంటనే ఆయన తప్పకుండా బతికిస్తా అన్నాడు. తన మీద నమ్మకం కాదు, తనలో ఉన్న శివుడి మీద నమ్మకం, తన మాట శివుడు వింటాడన్న నమ్మకం. వెంటనే చెల్లా చెదరైపోయినాడు ఎముకలు అవన్నీ కుప్పబెట్టి భస్మం తీసుకుని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దాని మీద జలెట్టండి, తిరిగి లేచి బతికిందిటి ఏనుగు. ఇది ఈ విధంగా చావను ఉదికిన ఏనుగుని తిరిగి బతికించాడు. అప్పుడు బిజ్జలుడే దాసోహం ఉన్నట్ట మా చైకేతర వృత్తి ఏమిటండి, రజకుడు. రజకుడికి బసవన్న ఎంత గౌరవించాడు చూడండి. అంతేకాదు ఒక సమయంలో బసవేశ్వరుడే ఆయన పాదం మీద పడ్డట్టుగా చరిత్ర కూడా చెప్తుంది. వేరే విషయం, ఇక్కడున్న రెండు ఘట్టాలు బట్టి తీసుకుంటే ఈ మాచయ్య ఎంత భక్తుడు, భక్తితో ఎన్ని సాధించగలిగాడు, అంత కుంఠితమైన భక్తులు ఆ రోజుల్లో ఉండేవారు. వాళ్ళని నేను చూశాను అన్నాడు అంటే తెలుసుకున్నాను అని భావించవచ్చు, లేదా శివుడు తన లీలా విన్యాసంలో భక్తులను అనుగ్రహించిన మైనాన్ని ఈ సూక్ష్మ ప్రపంచంలో ఆయనకి దర్శనమిప్పించవచ్చు. ఏదైనా కంటి అనే మాటకు తెలుసుకున్నాను, దర్శించాను, అనుభవించాను, మూడు అర్థాలు ఏదైనా తీసుకోండి. మొత్తానికి మతి మంతు మడి వాలు మాచ ధీమణి కంటి చతురుడై ఏనుగును సావానుదుకుట కంటి. చూసారా, రాయడం రెండు వాక్యాలు కానీ అంత కథ ఉందో. అలా ప్రతి దానిలో అంత పెట్టి కూరి నింపి ఇచ్చాడండి మనకి నయన రగడ. తర్వాత విషయంలోకి వెళుతున్నాం. ఇక్కడ వరకు భక్తుల గురించి గొప్పతనం చెప్పారు కదా, ఆ భక్తుల మహిమ ఇక్కడ వివరిస్తున్న సర్వం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. స్వస్తి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.